విద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తపకమకరందశ్రుతిజరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రయీపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యావృషకేతనాభ్యాం నమో నమశంకర పార్వతీభ్యాం. జగద్ధాత్రీ వహన్ దేవీం ఆరిరాధయిషు శుభాం స్తోష్యే ప్రణమ్య శిరసా బ్రహ్మయోనిం సరస్వతీం. సమస్త సన్మంగళాని సంతు.
త్రివిక్రముడు స్వామి వామనుడు అనంతంగా తన శరీరాన్ని అలా పెంచుకుంటూ నేల మీద ఒక పాదం మరో పాదం పైకి పెంచుకుంటూ పోతూ ఉంటే బ్రహ్మదేవుడు ఆయన పాదాలు కడగాలి అని తప్పించి పరమ పవిత్రమైన భగవంతుని యొక్క ఈ దివ్య పాదం కడిగే అదృష్టం పట్టాలి అని తహతహలాడి కమండలం చూసుకుంటే అందులో స్వామిని కడగడానికి నీటి చుక్క లేదుట. దుఃఖించాడు ఆయన. ఇటువంటి అవకాశం అన్ని వేళలో వస్తుందా? వెంటనే ఈ పాదం ఎలా కడగాలి? ఆలస్యమయ్య కొద్దీ మళ్ళీ ఆయన ఉపసంహరిస్తాడేమో రూపం అని కన్నీళ్లు పెట్టుకుని ఆర్తితోటి ఆ భగవంతుణ్ణి స్తోత్రం చేశాడు పరాత్పరుణ్ణి. అప్పుడు చమత్కారం జరిగింది. ఈ స్తోత్రానికి ఆ శ్రీ మహావిష్ణువు పాదం పై ఆ పాదం చుట్టూ ఉండే నల్లని మేఘం లాంటి ఆకారం అంటే స్వామి శరీరం అంతా నీలంగా ఉంటుంది, అరికాడు మాత్రం ఎర్రగా తామర పూలో ఉంటాయి. అంచేత పాదం చుట్టూతో ఉండే నల్లని రేఖ ఒకటి కరిగిపోయిందట. ఆ కరిగినది క్రమేపీ గొప్ప ధారగా మారి కిందకు పడిపోతుంటే ఓహో ఇదేదో ధార అని తటుక్కున కమండలంలో పట్టుకున్నట్ట. ఆ కమండలంలోకి ఏకధారగా ఆ కరిగిన స్వామి శరీరం మీద పొర నీరుగా ప్రవహించింది. దాంతో కమండలం నిండింది, పాదం నుంచి నీటి ధార ఆగింది. ఆ నీటితోటే పాదాలు గడిగట్టాయి. అది విశేషం. వెనకటికి ఎవడో బెల్లంతో విఘ్నేశ్వరుడు చేసి నివేదన చేయడానికి బెల్లం ముక్క దొరక మళ్ళీ అదే గిల్లి కాస్త నివేదన చేశాట. అంచేత త్వదీయ వస్తు దేవేశ, ఓ భగవంతుడా నీ వస్తువే నీకు నివేదన, నీ కాళ్ళు కడగడానికి మళ్ళీ నీ కాళ్ళం నుంచి నీళ్లు రావలసి వచ్చింది, ఆ నీళ్లతోటే నీ కాళ్ళు కడుగుతున్నానని ఆ నీరెత్తి పాదం కడిగాడు. ఆ కడిగిన నీటిని మొత్తం కమండలం నీరు గోర్లించి కడిగి ఆ నీరే మళ్ళీ ధారగా కమండలంలో పెట్టాడు. అది విచిత్రం. అప్పుడు ఆ కడిగిన నీరు గంగగా ప్రవాహంగా సుప్రసిద్ధి పొందింది. ఆకాశ గంగ అన్నారు. మొట్టమొదట ఆకాశంలో ఉన్నప్పుడు ఆ గంగ పేరు మందాకిని. అలా ఆకాశ గంగ మొదటిసారి స్వామి బ్రహ్మ కమండలంలో వచ్చింది. అప్పుడే కవులు బ్రహ్మ కడిగిన పాదం అన్నారు. అంత పూర్వం కడిగిన పాదం కదా, అప్పుడే బ్రహ్మ కడిగాడు ఆయన. ఏమండి ఆ స్వామికి మట్టి ధూళి ఏం ఉండదు కదా, కూడా ఎందుకు అడిగాడు అంటే కడగడానికి మట్టి కావాలి, పాదం కావాలి, దొరికింది. పాదం దొరకగానే ఆనందంతో కడిగాడు ఆయన. ఆ నీరు కమండలంలో పట్టుకుని తదనంతరం స్వామి పాదాల మీద శిరస్సు పెట్టాడు. చూస్తూ ఉండగా పాదం పైకి వెళ్ళి ఆకాశాన్ని ఇలా పట్టుకుంది. అప్పుడు ఒక చమత్కారం జరిగింది. శ్రీ మహావిష్ణువు అరికాళ్ళు ఎర్రగా తామర పువ్వుల్లో ఉంటాయి. ఓ పాదం పైన ఆకాశం మీద పెట్టాడు, ఓ పాదం ఏమో కింద భూమి ఉంది, మరి కాళ్ళేమో తామర పువ్వుల్లో ఉన్నాయి. కింద ఉన్న భూమి ఎలా ఉందో తెలిసినా ఈయన కాలు తామర పువ్వు, భూమి చిన్నదైపోయి ఇంత పెసరు కాలి కింద ఆంతోందిట. తామర పువ్వు మీద మట్టి బురద ఎంత అంటుకుంటే ఎలా ఉంటుంది, తామర పువ్వు మధ్యలో బురద అంటుకున్నట్టుగా ఉందిట. అంటే ఆయన కాలు ఒక పద్మం, పద్మం మీద అంటుకున్న బురదలో ఉంది భూమి. అంటే ఆయన పాదం ఎంత పెద్దగా ఉందో చూడండి, ఆ భూమి ఎంత చిన్నదైపోయిందో చూడండి. ఈ పైకెత్తిన పాదం మీద ఆకాశం ఎలా ఉందిట, తామర పువ్వు మీద వాళ్ళ తుమ్మెదలాగా నల్లగా కనపడుతుందిట. అది ఆకాశం చిన్నదైపోయింది, దీని పాదం అలా ఉందన్నమాట. ఈ విధంగా ఒక పాదం మీద ఆకాశం తుమ్మెదలాగా, మరొక పాదం కింద తామర పువ్వు మీద అంటుకున్న బురదలాగా ఉన్నది. అంటే మొత్తం ఈ విశాల విశ్వం అంతా రెండు అడుగులకి సరిపోయింది, ఒక కాలి కింద ఒకటి, కాలి పైన ఒకటిని. మరి మూడో అడుగు ఎక్కడ పెడతాడే, తీసిన తర్వాత మళ్ళీ కాలు దాచాలంటే ఎక్కడ ఏం లేవు. వెంటనే ఉపసంహరించుకుని, ఏమయ్యా మూడు అడుగులు ఇస్తానన్నావు, ఇక్కడి నుంచి అక్కడికి ఒక్కసారి ఆక్రమించేశాను, మరి మూడో అడుగు ఏం చేయమంటావు, అసత్యం ఆడతానని ఒప్పుకుంటావా అన్నట్ట. ఆలోచించాడు ఆయన. సూనృతంపకాన్ని సుడియదు నా జక్వ, అసత్యమాడదు, సత్యమే కాని ఇచ్చిన మాట తిరగను. మాట తిరిగే పడైతే గురువు గారు చెప్పినప్పుడే తిరిగే అడిగి కూడా ఉంది ఎందుకు నాకు, ఆయన గాడికి మొత్తం ఇచ్చేశాక ఇప్పుడు అసత్యం ఆడతానా. నా నాలుక చీలికలైన పలికిన పలుకులకు సొలయక వంచనవు లేక ఇలా నిలబడి ఉంటా. మహాత్మ ఇది ఇక్కడ పెట్టన్నట్ట. వెంటనే నెత్తి మీద పెట్టాడు ఆయన. ఆ తదనంతరం తార్క్ష్యపుత్రుడు గరుత్మంతుడి కొడుకు అక్కడికి వచ్చాడు, బంధించి ఇతను అన్నట్ట. రాజ్యం అంతా మనకి ఇచ్చేశాడు, మొత్తం మనమే ఆక్రమించే ఇంకెందుకు వెండి అనగానే వరుణ పాశాలతోటి బంధించేశారు ఆయన. ఒరే వచ్చినవాడు విష్ణువు, బ్రాహ్మడేమోననే ఆ ఉద్దేశ్యంతో దానం చేశాడు ఈ బలి చక్రవర్తి, కానీ మోసం చేశాడు విష్ణువు, క్షమించకూడదు అని ఈ రాక్షసులందరూ ఆయన సైనికులంతా విష్ణువు మీదకు దూకపోయారట. వెంటనే ఆ పక్కనే ఉండేటటువంటి విశ్వక్సేనుడు మొదలైన వాళ్ళు బెత్తాలు పుచ్చుకుని చితకు బాధేశారు. చెట్టి పిల్లలను స్కూల్లో బాధేస్తూ ఉంటారు కొంతమంది తిక్క మేస్టర్లు, అలా బాధేశారట కొట్టుకుని ఈ రాక్షసులు. దాంతో వాళ్ళు లబోదీబో అని పారిపోతూ ఉంటే, నా కోసం చావు దెబ్బలు తిరగండి, నేను ఇచ్చాను ఆయనకి విశ్వం, మీరెందుకు మీరు పాతాళానికి పొండన్నట్ట బలి. ఎంతలో అక్కడికి వణికిపోతూ పరుగు పరుగును వచ్చింది భర్త అంటే ప్రాణంగా భావించేటటువంటి ఆయన భార్య. కుచ నిరుంధ చోళ సంవ్యానయై పతి భిక్షాం మమ దేహి కోమలమదే పద్మాపదే యంతు తత్సతి వింధ్యావళి చేరవచ్చి త్రిజగద్రక్షామను వామను. మదపుటేనుగు లాంటి ఉయ్యారమైన నడకతో, కంపించిపోతున్న ముఖంతో, నీళ్లు కారుతున్న కళ్ళతో, జారిపోతున్న కొంగుతో, కొప్పుముడి వీలిపోతూ ఉంటే పట్టించుకోకుండా, తురుముకున్న పువ్వులు రాలిపోయి నేల వ్రీలిపోతున్నా వాటిని సవరించుకోకుండా, సింహాన్ని చూచిన లేడీలాగా భర్త కష్టాన్ని చూచి వణికిపోతూ, రెండు చేతులు నుదుటికి చేర్చి నమస్కారం చేస్తూ, నా ప్రతిభిక్ష నాకు పెట్టు స్వామి, ఓ లక్ష్మీ వల్లభ అని ప్రార్థన చేస్తూ ఆయన భార్య వింధ్యావళి పరుగు పరుగున మూడు లోకాలను రక్షించే మంత్రస్వరూపుడైన వామనుని దగ్గరకు వచ్చింది. ఏమయ్యా మా ఆయన్ని బంధించావు, ఎందుకు బంధించావు? ప్రార్థిస్తూ మళ్ళీ నిలదీసిందిట, భక్తులకి నిలదీసే హక్కు ఉంది భగవంతుడి, నీకు ఇది న్యాయం ఉందా? లేదు లేదనంగబోడు, నువ్వు వస్తే లేదు లేదన్నాడా? గురువు గారు వచ్చినవాడు విష్ణువు నువ్వు పాడైపోతావంటే వెనక్కి తిరిగాడా? నేనేమైనా పర్వాలేదు, వచ్చినవాడు హరి అయినా హరుడైనా సత్యం మీద నిలబడతానన్నాడు. నీవు మూడవ అడుగు ఎక్కడ పెట్టను అంటే నెత్తి మీద పెట్టని, తల చూపించిన వాడు. ఇంతటి గొప్పవాణ్ణి, నా భర్తని, నిరపరాధిని బంధించవలసిన అవసరం వచ్చింది. నా పతిని బంధింప కారణమేమి అందిట, నా భర్తని బంధించడానికి గల కారణం ఏమిటి, నిజం చెప్పు అని నిలదీగానే స్వామి చిరునవ్వు నవ్వుతూ, ఆయన్ని నేను బంధించానా తల్లి, ఆయనే నన్ను ఎప్పుడో బంధించాడు హృదయంలో, ఒక్క కారణం చేత ఆయన్ని బంధించవలసి వచ్చింది. ఇతడంతటి ధర్మాత్ముడు, ఇంతటంతటి దాత లోకానికి లేడు, కానీ ఈ భూలోకంలో మానవులు నమ్మి ఓట్లు వేశారు, ఒక 5 ఏళ్ళు పదం ఇచ్చారు, మధ్యలో పార్టీ ఫిరాయింపులతో సీఎంను పడగొట్టే అధికారం ఎవరికి లేదు, 5 ఏళ్ళు ఉండవలసింది. నేను ఇంద్రుడికి 100 అశ్వమేధయాగాలు ఇచ్చిన వాడి చేసిన వాడికి ఇంద్ర పదవిని ఇచ్చా, ఆ పదవి పూర్తవ్వకుండా మనవాడు మధ్యలో వాడిని చావుగొట్టి ఆక్రమించుకున్నాడు. ఒక పదవీ కాలం పూర్తి అవ్వకుండా మధ్యలో ఆక్రమించుకోవడం అయితే ఈ సృష్టి ఎలా సాగుతుంది? నియమం నియమమే ప్రతిదానికి, నశ్రేయో నియమం వినా, ఆ నియమంలోంచి నేను కూడా బయటికి రాలేదు. నియమం చేతే కాలం నడుస్తోంది, నియమం వల్ల సృష్టి సాగుతోంది, నియమంలో ఆధారపడి ఉంది జగత్తంతా, జగత్ శ్రేయస్సు అంతా. అంచేత ఇంద్ర పదవిని ఆక్రమించుకున్న కారణం చేత వీడికి కష్టం వచ్చింది. అయినా ఇది కష్టం కాదు, అసలు ఎవడిని నేను అనుగ్రహించాలనుకుంటానో ముందు వాడిని బంధిస్తా, ఇది నా ప్రేమ పాశం, అంచేత నీ భర్తకు వచ్చిన కష్టం లేదు అంటూ ఉండగా అక్కడికి ప్రహ్లాదుడు వచ్చాడు. వచ్చి 2 చేతులు జోడించి, మహాత్మా నన్ను కాపాడిన నరసింహస్వామి నీకు నమస్కారం. ఈ నా మనవడికి ఒకప్పుడు ఐశ్వర్యమిచ్చి యజ్ఞాలు చేసిన మహాకీర్తి వహించిన వాడని లోకంలో పేరు పొందేలా చేసావు, ఇప్పుడు అది లాక్కున్నావు. అసలు ఇచ్చిన వాడి విలువే లాక్కున్న వాడి విలువే అంతా నీదే, మధ్యలో మాదేముంది నా మొహం? నా మనవడు తెలిసి కాని తెలియక కాని చేసిన అపరాధాలు క్షమించు, నీ భక్తుడు వాడు, వాణ్ణి సంరక్షించు అనగానే, ప్రహ్లాద పరమ భాగవతోత్తముడు, నీ వంశంలో పుట్టిన వాడు ఎవ్వాడిని చంపలేను నేను, అది నేను నీకు ఎప్పుడో మాట ఇచ్చా. ఈతండి పాతాళానికి పంపించి ఆ పాతాళ లోకంలో అట్టే పెడతాను. ఇతడు మహాత్ముడు, పరమధర్మాత్ముడు, ఇంతటి సత్యవ్రతం కలిగిన వాళ్ళు అరుదుగా ఉంటారు అని బలిచక్రవర్తి మొహంకేసి చూశాట. ఆయన సిగ్గుతో తల ఉంచుకుని, తాతగారు వచ్చినప్పుడు దండం పెట్టలేని స్థితిలో కాళ్ళు చేతులు బంధింపబడి ఉన్నాడుగా మరి, అందుకని కొంచెం సిగ్గుబడితో తల వంచుకుని ఉన్నాడు. ఆయన బాధపడకు ఆయన, ఇంద్రసేన మహారాజా, ఓ ఇంద్రసేన మహారాజా, బలి చక్రవర్తి అసలు పేరు ఇంద్రసేనుడు, మహారాజా నీకు క్షేమం, సిగ్గుపడకు, ఠీవిగా తలెత్తుకో, సత్యం కోసం బంధింపబడిన వాడు ఇతరులను చూచి సిగ్గుపడి తల వంచుకోకూడదు, నిలబడాలి. సత్యం కోసం నిలబడిన వాడు అన్ని కోల్పోయినా వాడు మహారాజు, సత్యం కోసం నిలబడినటువంటి వాడు కారాగృహంలో ఉన్న వాడు చెరసాల్లో ఉన్నవాడా? వాడు సమస్త లోకాలు పాలించే ప్రభు కంటే మిన్న, అబద్ధమాడి లోకాలను దోచుకుని మోసం చేసి సంపాదించిన సంపాదనతోటి తలెత్తుకు తిరిగేవాడు, వాడు తల ఎత్తుకు తిరిగినా మృతుడితో సమానుడు, చచ్చిన వాడితో సమానుడు, జీవన్ మృతుడు. లే బాధపడకు, నీకు పాతాళ సింహాసనం ఇస్తున్నాను, ఈ ఇంద్ర పదవి అయ్యేంత వరకు నువ్వు పాతాళంలో ఉంటావు, రాబోయే కల్పంలో నువ్వు ఇంద్రుడివి అవుతావు, అప్పుడు నువ్వు ఇంద్రుడివి, నేను ఈ లోపు మరి నిన్ను వాసగించి 3 అడుగులు లాక్కున్నానుగా, నేను అనుభవించాలి. కథ పుచ్చుకుని 4 చేతులతోటి నీ గుమ్మం దగ్గర కాపలా ఉంటా, గేట్ కీపర్ పోస్ట్ నాకు ఇప్పించి అన్నాడు. ఎక్కడి స్వామి, కరుణాస్వరూపుడైన ఆయన భవబంధాలకు అతీతుడు అయినా చూడండి, భక్తుడు యొక్క గొప్పతనం లోకానికి నిరూపించాలి. అందుకని ఏమన్నాడు, చతుర్భుజుడనై గదాధారినై పాతాళ లోకంలో నువ్వు ఉన్నంతకాలం మళ్లీ ఇంద్ర పదవి పొందేదాకా నీ గుమ్మం దగ్గర నేను కాపలా కాస్తూ నిన్ను రక్షిస్తానన్నట్టు. అది భక్తుల యొక్క లక్షణం, అది సత్యవాక్ పరిపాలన ధురంధరుడి యొక్క గొప్పతనం. సత్యం మీద నిలబడాలి, సత్యం కంటే మరో ధర్మం లేదు, అంచేత నేను నీకు అలా కాపలా కాస్తా అని ఆ సంఖ్యలు స్వయంగా ఇప్పెట్టా. అప్పుడు ఆయన 2 చేతులు జోడించి వినయంగా ఇలా అన్నాడు, మహాత్మా, చుట్టాలు దొంగలు సుతులు రుణస్థులు కాంతలు సంసార కారణములు తనువుల స్థిరములు. ఏమంటున్నాడు, ఈ చుట్టాల కింద కనిపించే వీళ్ళు దొంగలు, అలాగని మీరు ఇంటికి వచ్చే చుట్టాన్ని బలిచక్రవర్తిలా అన్నాడు సుమా అనకండి. చుట్టాలతో దొంగలు అంటే అక్కడ అర్థం ఏమిటి, డబ్బు ఉన్నప్పుడు మాత్రమే వచ్చి డబ్బు లేకుండా మొహం చూడకుండా పోయేవాళ్ళు ఉంటారు, వాళ్ళు దొంగలండి. అటువంటి చుట్టాల గురించి చెప్పాడు. చాలా మంది చుట్టాలు ఈ కలియుగంలో ఎలా ఉంటారు, వీడికి బాగా ఆ కోలా కృష్ణమూర్తి మోహన్ లాంటి వాడు కొంచెం లాటరీ తగిలింది అనుకోండి, మనకి ఈ ఇంటి చుట్టూ చుట్టాలి, వీడు ఎందుకు పనికిరానప్పుడు ఒక్కడ కనపడ్డు. అలా డబ్బు మీద వ్యామోహంతో చేరి మేము బంధువులు అని చెప్పేటటువంటి నీచుల గురించి చెప్పారు, అందరి గురించి కాదు. సహజంగా బంధువుల్ని పుత్రుల్ని మిత్రుల్ని ప్రేమగా చూడాలి. అలా చూడని వాడు చచ్చినా బతికినా ఒకటే అన్నారు తెలిసినా, తన పుత్ర మిత్ర ముఖరుల తనుపక చూడకయు వారు తరిగి నశింప మనుచు గృహమేది ఆశ్రమమున ఉండేది వానికొక్క మోదము కలది. ఎవడు అసలు బతికినవాడు అంటే తన కొడుకులు, తన మిత్రులు, తన బంధువులు, వీళ్ళందరి కష్ట సుఖాలు పట్టించుకోవాలి, వాళ్ళిళ్లలో పెళ్లిళ్ళకి పేరంటాలకి వెళ్ళాలి, మధ్య మధ్యలో ఫోన్లు చేసో ఇంకోటో బాబు బాగున్నావా ఎలా ఉన్నావా అని ప్రశ్నించాలి, వాళ్ళ కష్ట సుఖాల్లో పాలు పంచుకోవాలి. ఇలా పుత్రుల్ని మిత్రుల్ని బంధువుల్ని వీళ్ళందరినీ హితుల్ని పట్టించుకోవాలి. వీళ్ళ ఇళ్లకి వెళ్లకుండా వీళ్ళని బహిష్కరించి వీళ్లతో సంబంధం లేకుండా తన పొట్ట తన వ్యాపారం తన సంపదలు మాత్రమే పట్టించుకునే గృహస్థాశ్రమంలో ఉన్న వానికి ఒక్క మోదము కలది అన్నాడు భాగవతంలో. అసలు వాడికి సంతోషం ఉండదు, వాడికి అన్ని కష్టాలే. అందువల్ల వాళ్ళందరినీ పట్టించుకోవాలి. మరి ఇక్కడ చెప్పిన ఈ చుట్టాలు ఎవరన్నమాట, మోసంతో బంధువులు అని చేరి ధనం కోసం చేరి డబ్బు ఉన్నప్పుడు తీయగా మాట్లాడి డబ్బు పోగానే వెనకాతలు పడిపోయే వాళ్ళు ఉంటారు చూసారు, అటువంటి చుట్టాల గురించి. పిడుక్కి బియ్యానికి ఒకటే మంత్రం కదా అని ఇక్కడ ఈ సందర్భ వాక్యాన్ని అన్ని వేళలో ఉపయోగించుకోకూడదు అనమాట. అటువంటి ఆ చుట్టాలు దొంగలు. ఇంక ఈ కొడుకులు ఉన్నారు సుతులు రుణస్థులు. మనం రుణం ఉంటేనే పిల్లలై పుడతారు, పిల్లలు లేని వాడు వెంగటి ఒక్కర్లా, వాళ్ళకి ఎవడికి పూర్వజన్మలో రుణం లేదంతే. నాకు పిల్లలు లేరు అంటే పూర్వజన్మలో రుణాలు లేవు, మన ఎవడికి అప్పు పెట్టలా ఇంకోటి దగ్గర తినలా, ఇంకెక్కడి నుంచి వస్తారు. మా పిల్లలు ఏడిపించేస్తారండి బాబు, మా అమ్మాయిలు నా మాట వినరు, మా అబ్బాయిలు నా మాట వినరు అంటూ ఉంటారు. పూర్వజన్మలో విపరీతమైన వడ్డీలకు ఏదో తేడా జరిగింది అక్కడ, అందుకే వాళ్ళు ఇప్పుడు ఈ జన్మలో ఆ పీడించేస్తున్నారు అన్నమాట. పట్టు ఇంకా భర్తలు ఎవరు ఈ జన్మలో చూడండి, ఎంత విచిత్రం, శ్రద్ధగా వెలిసిన మాట. భార్యాభర్తల బంధానికి కొన్ని ఉన్నాయి నియమాలు. మనం పూర్వజన్మలో ఎవరికైనా సక్రమంగా చూస్తే భార్యాభర్తల్ని సక్రమంగా పూజించడం లేదా భర్తని ప్రేమించడం లేదా భార్యని జాగ్రత్తగా చూసుకోవడం జరిగితే ఈ సంసారం ఈ జన్మలో భార్యాభర్తల మధ్యలో సక్రమమైనటువంటి బంధం ఉంటుంది. అందమైన భర్త దొరుకుతాడు, ఐశ్వర్యవంతుడు దొరుకుతాడు, మంచివాడు దొరుకుతాడు ఒక్కొక్కళ్ళకి. ఒక్కొక్కళ్ళకి అదే యోగము, వీళ్ళకి 30 ఏళ్ళు 35 ఏళ్ళు ఉంటే 50 ఏళ్ళవాడిని 60 ఏళ్ళవాడి మీద మనసు పడతారు. కర్మయోగం ఇది. ఏమిటి కర్మయోగం అంటే, పూర్వజన్మలో భర్తని కుక్కను చూచినట్టు చేదరించుకున్న వాళ్ళకి పాపాత్ములకి ఈ జన్మలో ముసలి భర్తను తొలగిస్తారట. ఇలా అన్నానని బయటికి వెళ్ళాక నన్ను కొట్టద్దు, నారదుడే చెప్పాడు. మరి నేనేం చేయను, నారదుని పట్టుకుని నిలదీయండి, దొరికితే నా తప్పు లేదు. అంచేత ఈ జన్మలో అయినా సక్రమంగా భర్తను చూసుకుంటే వచ్చే జన్మలో ఇలాంటి ముసలి భర్తలు లభించాలట. తర్వాత ఈ జన్మలో రోగంతో బాధపడుతూ నిరంతరం వ్యాధిగ్రస్తులైన భర్తలు ఎవరికి లభిస్తారు? పూర్వజన్మలో తెలుసో తెలియకో భర్తను అప్పడాల కర్రతోటో మరిగే నూనె పోసియో లే తిండి పెట్టక పీడించడము, నిరంతరం జగడం చేయడము, లేదా గురువుల దగ్గర విద్య నేర్చుకుని విద్య విని పురాణాలు విని వాడికి ఏమి ఇవ్వకుండా వాడిని అడ్డుంచటే ఎగ్గొట్టిపోయేటటువంటి వాళ్ళకి ఈ జన్మలో రోగగ్రస్తుడైన భర్త లభిస్తాడు. కాబట్టి భావి జన్మల్లో అలా రాకుండా చూసుకోవాలి. అలాగే భార్యలు ఉన్నారు, వీళ్ళల్లో చూడండి వీడు అందంగా మెరిసిపోతూ ఉంటాడు, ఆవిడ కాకిలా ఉంటుంది. ఏమిటిది? పూర్వజన్మలో ఇతరుల యొక్క భార్యల్ని బలాత్కారంగా అపహరించినటువంటి వాళ్ళకి, లేదా భార్యని కొట్టి తిట్టి తాగి హింసించే వాళ్ళకి, తాగుబోతులకు వచ్చే జన్మలు ఇలాంటి భార్యలు వస్తారట. పూర్వజన్మలో విపరీతంగా తాగిన వాడికి ఈ జన్మలో ఈ రకమైన భార్య హింస చావుబాధి వస్తుంది ఆవిడ. ఇలాగా చేసిన అపరాధాల వల్ల ఈ జన్మలో భార్యాభర్తల బంధం ఇలా తగులెడుతుంది. అలాగే తల్లిదండ్రులు పెళ్లి సంబంధం చూడకుండా తమకు తామే సంబంధం చూసుకుంటారు అనుకోండి, దీనికి కూడా కారణం ఉన్నది. పూర్వం పిల్లల్ని సక్రమంగా పెంచకుండా వాళ్ళని చితక్కొట్టి వాళ్ళకి తిండి పెట్టకుండా పిల్లలు బాగోగులు పెట్టించుకొని వాళ్ళకి ఈ జన్మలో తమ పెళ్లి సంబంధం తామే చూసుకునే కర్మయోగం పడుతుంది. ఈ జన్మలో ఈ కర్మయోగం పట్టడం వల్ల వచ్చే జన్మలో అసలు పెళ్లి కాకుండా పోదు. ఇలా రకరకాల దోషాలు చెప్పారు. వీటన్నిటికీ ప్రాయశ్చిత్తాలు చేసుకోమని చెప్పారు భవిష్యత్ పురాణంలో. ఎలాగ ప్రాయశ్చిత్తాలు చేసుకోవాలి, ఆ కష్టం ఉన్నవాళ్ళు చూసుకుంటారు, తక్కిన వాళ్ళకి అక్కర్లా. కాబట్టి ఇలాంటి సంసార కారణాలు చాలా ఉన్నాయి. కాంతలు సంసార కారణములు, ఇలా సంసారంలో కష్టాలు పడ్డానికి ఈ భార్య భర్తలు ఈ బంధాలు ఇవన్నీ వారి వారి దోషాలను బట్టి ఏర్పడ్డాయి. తను ఉల స్థిరములు, శరీరాలు శాశ్వతంగా ఉండవు, అస్థిరంగా ఉంటాయి, అవి ఎప్పుడు ఏమవుతాయో తెలియదు. అటువంటి ఈ శరీరాన్ని నమ్ముకుని ఈ శరీరం మీద వ్యామోహంతో ఇచ్చిన మాట తప్పి నేను సుఖం పొందదలుచుకోలా, అందుకే నీ మాట మీద నిలబడి నీకు నా రాజ్యాన్ని ఇచ్చేశాను స్వామి, ఇది నా అదృష్టం, నేనేం బాధపడ్డంలా. సత్యం చూస్తే ఈ సృష్టి అంత మేడి పండు, ఈ భవబంధాలన్నీ ఒకరితో ఒకరి బంధాలన్నిటికీ కూడా కల కారణం రుణానుబంధాలు. ఎక్కడ పుట్టిందో, ఎక్కడికి పోతుందో, ఎవడికి ఎవడితో ఏ బాధ రాయణ సంబంధమో, ఇదంతా ఆశ్చర్యకరంగా ఉంటుంది, మేం గ్రహించలేము. చెల్లియే మృత్యువు చుట్టవేయముడు సంసేవార్థులే కింకరు, శిలలో చేసిన బ్రహ్మ తన్ను దృఢమే జీవంబునో చల్లరే, చెలితం బౌట ఎరుంగరు ఈ కపట సంసారంబు నిక్కంబుగా తలచు, ఈ కపట సంసారంబు నిక్కంబుగా తలచు మూఢుడు సత్య దాన కరుణ ధర్మాది నిర్ముక్తుడై. ఎక్కడ బంధం? భార్యాభర్తలు ఒకరికొకరు యముళ్ళు. ఈ చుట్టాలు ఈ బంధాలు క్షణాల్లో విడిపోయేటటువంటి మిగలముగ్గిన దానిమ్మ పళ్ళు, వీళ్ళే యముళ్ళు. మనల్ని సేవించడానికి చూడా చేరిన ఈ సేవకులు ఉన్నారే, వీళ్ళే యమకింకరులు. ఇదేంటండి సేవకుల్ని యమకింకరులు అంటాడు? యమకింకరులు ఎప్పుడు ప్రాణం పోద్దాం, వీడు తీసుకుపోయి ఎప్పుడు అప్పగిద్దామా అని చూస్తుంటారు. వీడి దగ్గర పనిచేస్తూ వీడి ఆస్తిని ఎట్నుంచి లాగేద్దామా అని సేవకులు ఎదురు చూస్తూ ఉంటారు. ఈ ఎవడదారి వాడిది? శిలలలాగా తయారు చేశాడు బ్రహ్మదేవుడు వీళ్ళని. ఈ అనుక్షణం మెరుపు తీగలాగా కదిలి కదిలి ఆయువు క్షీణించిపోతుంది కాలం వల్ల. కాలం మెరుపు తీగలాంటిది, అలా కనపడిన మెరుపు తీగ ఏమైపోతుంది? వెళ్ళి మాయమైపోతుంది. మెరుపు తీగ అస్థిరం అన్నమాట. ఈ శరీరం ఈ సంసారం అస్థిరం. మన కళ్ళ ముందు అలా యుగాలు 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 దొల్లుకుపోతున్నాయి. ఇంకెన్ని దొల్లిపోతున్నాయో, కన్ను మూసు తొరిచేలోపు ఒకటి ఆయుద్ధాయం వెళ్ళిపోతుంది మన కళ్ళ ముందు. ఎంతో మంది ఆయువులు క్షీణించి, 100 ఏళ్ళైనా 80 ఏళ్ళైనా 25 ఏళ్ళైనా 30 ఏళ్ళైనా ఆయువులు క్షీణించిపోతున్నాయి. వాళ్ళంతా గోడ మీద బొమ్మలు అవుతున్నారు, అసలు లోకంలో పేరు కూడా వినపడకుండా పోతున్నారు. అంచేత ఈ మూర్ఖుడైన మానవుడు చెల్లితం బౌట ఎరుంగరు, ఇలా క్షణక్షణం కాలము గడిచిపోయి చెంచలమై వెళ్ళిపోతున్నాయి. ఈ ఆయువుని గ్రహించలేకపోతున్నారు. అజ్ఞానంతో ఈ కపట సంసారమే శాశ్వతం, మేము భూలోకంలో ఉట్టిగట్టు ఊరేగుతాం, ఈ ఆస్తులన్నీ పోగేసుకుంటాం, మొత్తం పట్టుకుపోతాం అనుకుంటారు. ఒక్కడికి విదలింతరు, తిండి పెట్టరు, పక్కవాడి బాగోగులు చూడరు. తాను తన పట్ట ఈ సంసారం, ఈ శరీరం, ఈ శరీరం శాశ్వతమని నమ్మి అజ్ఞానంలో పడి సత్యం, దానం, కరుణ, ధర్మం ఇవన్నీ విడిచిపెట్టి ఇష్టం వచ్చినట్టు చరిస్తారు. చివరికి విభ్రష్టులై నరకాదులలో కూరి మళ్ళీ పునర్జన్మలెత్తుతూ ఉంటారు. ఇలా జన్మలెత్తి మళ్ళీ 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 నరకాలు 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 పాలైపోతూ ఉంటారు. అంతేకాని క్షేత్ర దర్శనాలు ఉండవు, క్షేత్రాలకు వెళ్ళి కూడా చేతులు ముడుచు కూర్చుంటారు. ఇది వీళ్ళ దాన ధర్మాదులకు నిర్ముక్తులైపోతారట. సత్య దాన కరుణాధర్మాది నిర్ముక్తులై సత్యం విడిచిపెడుతున్నాడు, దానం విడిచిపెడుతున్నాడు, కరుణ లేకుండా పోతుంది వీడికి, ధర్మం లేకుండా పోతుంది. వీటి నుంచి నిర్ముక్తుడు, విడుగుపడిన వాడు అవుతున్నాడు ఈ మానవుడు. ఇటువంటి జీవులను ఉద్ధరించడానికి ఒక్క నీ పాదం తప్ప ఆశ్రయం ఇంకేముందని సార్. అటువంటి నీ పాదం, ఇటువంటి భవబంధాలలోంచి చిటుక్కులు బయటపడేసే పాదం, అతి పవిత్రమైన పాదం, జగత్తంతా వ్యాపించిన పాదం నా నెత్తి మీద పెడితే ఇంతకంటే నాకు వేరే పదం ఏమిటి, ఇంతకు మించిన ఇంద్ర పదం ఏమిటి, నా మహా ఇంద్ర పదం ఏమిటి? అది అశాశ్వతమే. అది ఈ మానవ జీవితం కంటే, రాక్షస జీవితం కంటే కొంచెం ఎక్కువ కాలం. అది కూడా సామాన్యమే. బ్రహ్మ పదవి కూడా చివరికి ఓడిపోయేది. అలా ఓడిపోయే పదవులు కాదు, నీ పాదసం సేవాశక్తి ఏ నాకు కావాలి, ఇంకెంతకు మించిన పదవి ఏం కావాలి మహాత్మ. అటువంటి మహాభాగ్యం, నిరంతరం నీ నామస్మరణ చేసే భాగ్యం నాకు ఇది అని ప్రార్థించాడు ఆయన. అలాగే తథాస్తు అని దీవించి పాతాళ లోకానికి ఆ మొత్తం అందరినీ పంపించేసి తదనంతరం ప్రహ్లాదుని దీవించి అదృశ్యమయ్యాడు స్వామి. నాయన, నారద మహర్షి, నీవు అడిగావు గంగాదేవి ఎలా పుట్టింది అని, దానికోసం ఈ బలికథ నీకు చెప్పవలసి వచ్చింది. ఆ వామనుడి యొక్క పాదం చుట్టూతో ఉండే నేలకు శరీరపు పొర ఆ కమండలంలో అత్యంత పవిత్రమైన గంగగా పుట్టింది. అదే సమస్త నదులకి మూలమయ్యింది. అందులోంచే సమస్త నదులు పుట్టాయి. అసలు ఈ సృష్టిలో అంత గొప్ప నది పొరగడం లేదు. ఆ నది కమండలంలో ఉన్నంత వరకు ఎవరికి పరిగిరాలి, నేల మీద పడ్డం వల్ల భూమి మీద అప్పటి నుంచే పవిత్రత పెంచుకుంది. మహానుభవ, పాపనాశనం వేరే గంగా మహాత్మ్యం వినిపించావు. ఆ గంగా మహాత్మ్యం విన్నాక ఇంకా ఇందాక చెప్పేవే సత్య దాన కరుణాధర్మాది నిర్ముక్తుడయ్యని దానం యొక్క గొప్పతనం చెప్పావు. ఆ దానం యొక్క మహాత్మ ఏ వస్తువు చేస్తే ఏం పుణ్యం, దానానికి పాత్రులెవరు, అంచేత దాన పాత్రయో దానానికి అర్హుడెవడు, కనిపించిన వాడి గల్లా దానం చెయ్యాలా, దీనిలో మళ్ళీ భేదాలు అర్హతలున్నాయా, ఇవి నాకు ఓ సోదరులారా చెప్పండి. సనక ఉవాచ, వెంటనే సనక సనందనాథులు ఇలా అన్నారు. సర్వేషామేవ వర్ణానాం బ్రాహ్మణ పరమో గురు తస్మై దానాని దేయాని దత్తస్య ఆనంత్యమిచ్చత. ఆఖరి కొన్న ప్రతివాడు అర్హుడే. అందులో భూసురోత్తముడు, బ్రాహ్మణోత్తముడు, పండితుడు వాడు పరమ గురువుగా చెప్పబడ్డాడు గనక దానానికి ప్రధాన పాత్రుడిగా వాడిని ఎంచుకోవాలి. మళ్ళీ ఈ దానం పొందే వాళ్ళల్లో కూడా ఎవరెవరు అంటే, దానికి కొన్ని కొంతమంది పనికి వస్తారు, కొంతమంది పనికిరారు. ఆకారం చేత మోసపోరారు. చండస్య భ్రాతృహీనస్య దంభాచారరతస్య చ స్వకర్మ త్యాగ నిశ్చాపి దత్తం భవతి నిష్ఫలం. సోదరుణ్ణి అవమానపరిచి ఇంట్లోంచి వెళ్ళగొట్టిన వాడికి దానం చేయకూడదట. అన్నదమ్ముల్లో ఎవడో ఒకటి నెత్తి మీద ముట్టేసి వాడిని ఇంట్లోంచి గెంటేస్తారు. చూసారో కొంతమంది అన్నదమ్ముల మీద ఫైటింగ్ వస్తారు. అన్నదమ్ములు కలిసి ఉండాలి, విడిపోయి కాపురాలు పెట్టినా పర్వాలా, కానీ ఒకడనొకడు ద్వేషించుకోరాదు. అలా ఒకరినొకరు ద్వేషించుకుని అన్నదమ్ముల్లో ఒకడు పండితుడైనా వాడికి దానం చేయకూడదు. అలాగే నిరంతరం కోపమే. ఏదో ఎప్పుడూ తప్పు చేసిన వాడి మీద ఆగ్రహించడం కదా, పొద్దు నుంచి సాయంకాలం దాకా ముఠముట్లాడిపోతూ ఉంటారు. కొంతమంది ముఖంలో ప్రసన్నత ఉండదు. అటువంటి చండుడికి కూడా దానం చేయకూడదు. తన కర్మలు విడిచిపెట్టినటువంటి వాడు ఉంటాడే, ఈ సంధ్యావందనాదులు అర్చనాదులు ఈ కర్మలన్నీ విడిచిపెట్టేసిన వాడు వాడికి దానం చేసిన సొత్తదండుగా. పొద్దున్నే లేచి లేవగానే వసంతమాల లాడ్జీ దగ్గరికి పోయి అక్కడ టిఫిన్లు తింటూ ఇంట్లో ఉండే కర్మత్యాగం చేసిన వాడిని పిలిచి వాడికి దానం చేస్తే దానమా? అది మహాపాపం అవుతుంది. పరదార రథస్యాపి పరద్రవ్యాపి లాషిణ, ఇతరుల యొక్క భార్యలను బలాత్కారంగా అపహరించి పట్టుకుపోయిన వాళ్ళకి, ఇతరుల యొక్క ధనాన్ని కొల్లగొట్టేవాడిని, బాబు ఏదో చక్కగా వ్రతం చేసుకుంటున్నాం లేదా ఆశ్వయుజ మాసంలో అమ్మవారి పూజ చేస్తున్నాం దసరాలు చూడరా బాబు అని పిలిచాం, పిలవగానే ఎక్కడికి వెళ్ళి అటు ఇటు చూసి అమ్మవారి కేసిన గొలుసు ఎత్తుకుపోతే వాడలో మనకొస్తాడు. అంచేత పరద్రవ్యాభిలాషిణ అలాంటి అమ్మవారి గొలుసు పట్టుకుపోయి ఇలాంటి వాడు ఉన్నారే వీరికి పొరపాటు కూడా దానం చేయకూడదు, ముందు వాడిని అక్కడి నుంచి స్వస్తి చెప్పి పంపించాలని శాస్త్రం చెబుతోంది, నేను కాదు ఇందులో చెప్తా. నక్షత్ర సూచకస్యాపి దత్తం భవతి నిష్ఫలం. ఇక పుట్టపోషణకి చాలా మార్గాలు ఉన్నాయి. ముహూర్తాలు పెట్టి దానికి ముహూర్తానికి ఎంత డబ్బిస్తే కానీ నేను ముహూర్తం పెట్టను అని ఆ ముహూర్తం పెట్టడం కోసం డబ్బు పుచ్చుకునేవాడికి కూడా దానం చేయటం దోషంట. అది ఇస్తే పుచ్చుకోవడమే తప్ప పెళ్లిళ్ళ ముహూర్తానికి 500, ఉపనయన ముహూర్తానికి 1000, ఇంకా డాష్ ముహూర్తానికి 25, ఇలా ఈ ముహూర్తానికి ఎంత నిర్ణయం పెట్టుకుంటారు, బోర్డులు పెడుతూ ఉంటారు. అలా బోర్డు పెట్టకూడదు, ఇచ్చింది పుచ్చుకోవాలట. బోర్డు పెట్టినటువంటి వాడికి దానం చేయకూడదు. లేని పోను కూడా నారదులు చెప్పి చనక సనందనాథులు చెప్పారు, ఇది విన్న వాళ్ళకి నా మీద తెక్కరేకుండా ఉండడం కోసం నా తప్పు లేదు బాబు, మహానుభావుడు చెప్పిన వాడు చనక సనందనాథులు. అసూయ విష్ట మనసహ, ఇతరుల యొక్క అభివృద్ధిని చూచి ఈర్ష్య పడతారు. చూసారా బాబాయ్ పక్కవాడు బాగుపడిపోతున్నాడు, వీడికి నిద్రటి తెల్లవారు, వారికి దానం చేయకూడదు. కృతఘ్నస్య చ, కృతఘ్నుడికి దానం చేయకూడదు. మాయినః, మాయావులు మోసం చేసే వాళ్ళకి దానం చేయకూడదు. ఇలాంటి వాళ్ళకి దత్తం భవతి నిష్ఫలం, ఇచ్చిందంతా వ్యర్థమైపోతుంది. ఇక ముష్టెత్తుకు బతికే వాడికి కూడా దానం చేయకూడదు. నిత్యం యాచనాపరస్య, నిత్యం యాచకనకు యాచనకు వెళ్ళేవాడికి దానం చేస్తే పనికిరాదు. వాడికి యాచనే చెయ్యాలంతే, అంటే ప్రత్యేకంగా వ్రతాలు అయ్యాక ఇచ్చే దానాలు వీళ్ళకి ఇవ్వకూడదు. యాచకులకి వాడు బాబు అన్నం అంటే అన్నం పెట్టి పంపేయడం, దానాలు పనికిరావు వస్తువులు అన్నమాట. తర్వాత హింసకస్య, జంతువులు చంపి బతికేవాళ్ళు వాళ్ళకి కూడా దానం చేయకూడదు. కలస్య చ, కలులకు దుష్టులకు పనికిరాదు. రస విక్రయణశ్చైవ, అన్నం పిండి వంటలు పచ్చళ్ళు ఊరగాయలు కూడా అమ్మేవాళ్ళు ఉంటారు కదా, మరి వాళ్ళకి దానం చేయకూడదు, చేస్తే అది కూడా దోషం. తత్వం భవతి నిష్ఫలం, అది వ్యర్థమవుతుంది. గోంగూర పచ్చడి 5 రూపాయలు అంటే వ్యాపారానికి మనకు వస్తుంది, కానీ వారికి దానానికి అర్హత లేదన్నమాట. ఏకాదశి నాడు ఉపవాసం ఉన్నామండి, ద్వాదశి నాడు ఉపవాసం ఉన్నామండి, మరి స్వయం పాకం ఉంచుకుందామంటే గోంగూర పచ్చడి, ఆవకాయ పచ్చడి, చారు, పులుసు ఇలా అమ్మేవాడికి పనికిరాదు. నేను చెప్పాల సనక సనందనాథు చెప్పారు. స్మృతి విక్రయణస్తత, వేదములు అమ్మే వాళ్ళకు కూడా ఇది పనికిరాదు. తాను పుణ్యం చేసి నా పుణ్యం నీకు అమ్ముతాను అని అమ్మేవాడు ఉంటాడే, పుణ్య విక్రయులు కూడా ఉంటారు వాడు, అటువంటి వాళ్ళ కూడా తత్తం భవతి నిష్ఫలం. ఇంకా గానేన జీవిగా, పాటలు పాడి జీవించే వాళ్ళు ఉంటారు. కచేరీకి ఎంత ఇస్తావా లేదా, అంటే కచేరీలకి డబ్బు పుచ్చుకోవడం ఫిక్స్ చేసి వాళ్ళకి దానం చేయకూడదు. కచేరీలు చేయడం తప్పండల్లా, వాళ్ళకి దానం చేయకూడదు, అది వ్యర్థం. ఇవి దోషాలని కాదు సుమా, వారికి మనం చేసే దానం వ్యర్థం అవుతుంది. అంటే చక్కగా అద్భుతంగా పాడేస్తున్నాడు అన్నమాచారి ప్రాజెక్టు వాళ్ళు వచ్చారు, దానికి వాళ్ళకి 1000 రూపాయలు వాళ్ళకి పారితోషికం, కానీ ఏకాదశి ఉపవాసం ఉండి ఆ స్వయం పాకానికి పుచ్చుకోవడానికి వాడు అరుగుడు కాడు అది అనమాట. యస్య భార్యాశ్చ పూస్థలి, ఎవడి భార్య అయితే వ్యభిచారిడి అవుతుందో అదిగో వాడికి కూడా దానం చేయకూడదు. పరోపతాపినశ్చాపి దత్తం భవతి నిష్ఫలం. ఎప్పుడు ఎవడు భోజనానికి పిలుస్తాడా అని తగ్గిన భోజనాల కోసం మాత్రమే కూర్చోకూడదట. అచ్చేత అలాగ నిరంతరం ఇతరులలోనే భోజనం చేసేటటువంటి వాళ్ళు పిలిచినప్పుడు తప్ప తగ్గిన వేళల్లో ఇతరులకు భోజనాల కోసం వెళ్ళకూడదు. ఇది మళ్ళీ తప్పుగా అర్థం చేసుకోకూడదు. ప్రతిరోజు ఇంట్లో వంట చేయకుండా 365 రోజులు పరగృహంలో భోజనం చేసేవాడికి మాత్రం దానం చేయకూడదు. అప్పుడప్పుడు భోజనానికి వెళ్ళడం ఉంటే అది ధర్మం. 365 రోజులు మాత్రం పరగృహంలో భోజనం చేసేవాడి ఇంటికి మాత్రం అటువంటి వారికి దానం చేయరాదు. ఇక వైద్యుడికి దానం పనికిరాదు. తినకూడని పదార్థములు తింటూ ఉంటారు. ఆ మధ్యన ఒక ఆయన దగిరాడు, కోడిగుడ్డు అంటండి, శాకాహారం అంటండి, ఆమ్లేటు వేసుకు తినొచ్చునంటండి అని మొదలు పెట్టాడు. ఆయన్ని పిలిచి దానం చేసామనుకోండి, మహాదోషం. అభక్ష్య భక్షకులు అంటారు వారిని. వారికి ఇచ్చింది దప్తం భవతి నిష్ఫలం, పనికిరాదు. ఇక ఆ పూట శవాన్ని దహనం చేశాక మర్నాడు గాయత్రి చేసేదాకా వాడు దానానికి అర్హుడు కాదు. శవాన్ని దహనం చేయడానికి కూడా వెళ్ళిన వాడు ఆ పూటకి పనికిరాడు. తర్వాత మనకు వస్తాడు వాడు. ఆ తర్వాత నవగ్రహాల పేరు చెప్పి దానం పుచ్చుకున్నటువంటి వాడు మర్నాడు సంధ్యావందనం చేసుకుని గాయత్రి జపం చేసేదాకా ఆ పూటకి వాడు దానానికి పాత్రుడు కాడు. పంచమహాపాపాలు చేసిన వాడు దానానికి అర్హుడు కాడు. శటస్యాపి మూర్ఖత్వంతో పురాణాదులు లేవు, వేదాలు లేవు, ధర్మాలు లేవు అని వాదించేవాడికి ధర్మం చెయ్యకూడదు. తాను ఏ పని చెయ్యకుండా ఇంట్లో దర్జాగా కూర్చొని భార్యని సంపాదించు అని భార్య మీద బతికేవాడు ఉంటారు చూశారు, వాడికి కూడా దానం చేయకూడదు. తాను కూడా పని చెయ్యాలి. భార్యాభర్తలిద్దరూ కలిసి ఏ పనన్నా చూసుకోవాలట. కేవలం భార్య మీద ఆధారపడిన వాడు ఉన్నాడే, వాడికి ఇచ్చేది పనికిరాదు. ఇవన్నీ నాయన కొన్ని ధర్మాలు. ఇవన్నీ సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు స్వయంభూ మరువుకి చెప్పాడు. అవి మేము మీకు చెప్పాం, నువ్వు లోకంలో వ్యాపింపచెయ్యి అని సనక సనందనాథులు నారదునికి చెప్పారు. ఇందులో తప్పు ఒప్పులు ఏమైనా ఉన్నా అది నాది బాధ్యత కాదు. దీనికి మొత్తానికి బాధ్యులు సనక సనందనాథులు, విష్ణుమూర్తి, నారదుడు. అంచేత ఇందులో పద్మాకర్ అనేవాడు చెప్పింది ఏమీ లేదు, చెప్పిందంతా వాళ్ళు చెప్పిందని మీకు అప్పగిస్తున్నా. బయటకు వెళ్ళిన తర్వాత నా కొంగుచ్చుకోదు, నా కాలర పుచ్చుకోదు. ఇక సత్కర్మ నిరతాయాపి దేయం యత్నేన నారద, సాధ్యమైనంత వరకు సత్కర్మాచరణం చేసే వాళ్ళని ఎన్నుకుని, మంచి వాళ్ళని, గాయత్రి మంత్రం చేసే వాళ్ళని ఎన్నుకుని వాళ్ళకి దానం చెయ్యాలి. ఇచ్చే దానం ఉన్నదే, ఆ దానము శ్రద్ధతో ఇవ్వాలి. యద్దానం శ్రద్ధయా దత్తం తథా విష్ణు సమర్పణం యాచివాపి పాత్రేణ భవే తద్దానముత్తం. ఏ దానం చేసినా శ్రద్ధగా ఇవ్వాలట. ఎవడు శ్రద్ధతో దానం చేస్తాడో వాడికి ఫలితం ఉంది. ఏదో ఇది వాడు అడి చెప్పాడు, వీడి ఇస్తున్నాం అన్నట్టు కాకుండా పరిపూర్ణమైన విశ్వాసంతో, ఇది 100కి 100 పాళ్ళు నేను భక్తితో చేస్తున్నాను అనుకోవాలట. తర్వాత విష్ణు సమర్పణం, ఇక్కడుంది కిటుకు. దానమిచ్చే ఏ వస్తువైనా నేను విష్ణువు యొక్క అనుగ్రహంతో హరి సమర్పణంగా ఇస్తున్నాను. అంటే పుచ్చుకునేవాడు విష్ణువు, ఇచ్చేవాడు నేను విష్ణువుని, ఈ వస్తువు విష్ణువుది నాది కాదు అని హరి సమర్పణం, హరి సమర్పణం అనుకుని ఇవ్వాలట. అలా విష్ణు సమర్పణంగా ఇవ్వాలి తప్ప నేను పద్మాకర్ గారికి ఇస్తున్నాను అనుకోదు. బయటకు వచ్చాక 10 సార్లు పద్మాకర్ గారికి అది ఇచ్చానంట, వాళ్ళు ఇచ్చాను ఆయనకి, ఆయనకి నా మీద నమ్మకం లేదు, విశ్వాసం లేదంట. అది కాదు, భగవంతుడికి ఇచ్చే ఆ విష్ణు రూపంలో ఆయనకి, ఇదిగో నేను విష్ణు స్వరూపుడు అనుకోవాలి. ఇంక ఇవన్నీ కాదు, హరి సమర్పణం అనే ఒక్క మాట అనుకుంటే చాలట. ఇచ్చేవాడు, పుచ్చుకునేవాడు, ఫలితం అన్ని హరి అయిపోతుంది. వాడు 100కి 100 పాళ్ళు హరి అన్నాక హరి దగ్గరికే చేరతాడు. లేనివాడు కూడా హరి అంటాడు, కానీ హరి దగ్గరికి చేరాడు. ఓహరి సాహరి నరకలోకానికి పోతాడు. అహంకారంతో చేసే దానం మంచిది కాదు కనుక. అంటే దానం చేసిన ఫలితం ఫలితమే కానీ పరిపూర్ణమైన ఫలితం ఇవ్వదు. పరిపూర్ణ ఫలితం కావలసిన వాడు పరమేశ్వర అర్పణం, హరి అర్పణముగా చేయాలి. ఆ దానాన్ని ఏమన్నారట, ఉత్తమం, తద్దానముత్తమం. పరలోకం సముద్దిశ్య ఐహికం వాపి నారద, ఇహపర సుఖాలు రెండు ఇస్తుంది అది. అందుకే ఆ దానం ఇచ్చే ముందు సంకల్పంలో సమస్త బ్రాహ్మణ దేవత హరిహర గురు చరణ సన్నిధవు అని చెబుతున్నారు సంకల్పంలో. అది రహస్యం. అందుకే సంకల్పం చెప్పకుండా ఇవ్వద్దండంలో నీ పేరు గోత్రం చెప్పి ఈ అందరి సన్నిధానంలో వాళ్ళ స్వరూపంగా నేను ఇస్తున్నాను అనుకుంటున్నావు. ఈ సంకల్పం చెప్పకపోతే నువ్వు ఎంతసేపు ఏమనుకుంటావు, నేను ఫలానా వాడిని ఇస్తున్నాను అనుకుంటావు. సంకల్పంలో ఇవన్నీ చెప్పేశారు మన వాళ్ళు మహానుభావులు. అందుకే ఎంతో కొంత సంకల్పం చెప్పుకోవాలి. అలాంటి ఆ దానం ఇహపర సుఖాలు రెండు ఇస్తుంది. యద్దానం దీయతే పాత్రే తద్దానం మధ్యమం స్మృతం. ఇక ఈ సంకల్పం చెప్పుకోవడం మాని నేనే చేస్తున్నాను దానం, ఓ పండితుడికి గొప్పవాడుకు నేను చేస్తున్నాను అని కొంచెం అహంకారంతో ఇచ్చాం, అది కూడా దానమే కానీ మధ్యమం అవుతుంది. అది స్వర్గాది సుఖాలు ఇస్తుంది. హరి సమర్పణగా చేసే దానమేమో మోక్షం ఇస్తుంది. నేను చేస్తున్నాననే భావనతో ఇస్తే స్వర్గం ఇస్తుంది. వాడికి దానం పారేస్తున్నానని అని అహంకారంతో మూర్ఖత్వంతో ఇస్తారు కొంతమంది. వాళ్ళందరూ నా చుట్టూ తిప్పుకుంటానండి, డబ్బులు అలా విసిరేస్తున్నానండి అని. ఇది అజ్ఞానం. వాడికి విసిరేటువంటి వీడు మోహం, ఇవ్వడానికి విసరడానికి వీడేవాడు, పుచ్చుకోవడానికి వాడేవాడు. ఈ పదాంధత్వంతో ఇచ్చే దానం అధమం, వీడికి ఉంటుంది కానీ తాత్కాలిక సుఖాలు వచ్చి తదనంతరం ఎక్కువ కాలం వాడికి సుఖం నిలబడదు, శాశ్వతం కాదు. అది స్వార్థం కోసం అహంకారంతో ఇచ్చే దానం అధమం బలితోషాయ, అది అధమం. ఇంకా భగవంతునికి కానుకలు ఇచ్చేటప్పుడు భగవంతుడా నీ వస్తువు నీకు ఇస్తున్నాను అనుకుని దానం చేయాలంట. భగవంతునికి కూడా మనం కిరీటం ఇస్తాం, లేకపోతే ఇంకో వస్తువు ఏదో ఇస్తాం, వస్త్రాలు ఇస్తూ ఉంటాం కదా. నీ వస్తువు నీకు ఇస్తున్నావు అనుకునే దానం ఉత్తమం. నేను నీకు ఇస్తానయ్యో పెట్టుకో అని ఆయనకి నేను నీ అహంకారంతో ఇవ్వడం మధ్యము. ఇంకా అర్థమేమి ఏమిటి, బలి జంతువులు చంపుతుంటారు, మొన్న పేపర్లో వేశాడు రాట్నాలు కొంటానండా వ్యవసాయం, అది అర్థము. వాళ్ళకి మాత్రం అసలు తాత్కాలిక సుఖాలు కూడా పోయి నరకం పాలవుతారు వాళ్ళు. అర్థమం అది. అచేత ఉత్తమం హరిప్రీత్యర్థం ప్రాహుర్వేద విదాంవర, అందుకని వేద వేదాంగ పారంగతులైన పరమాత్మ స్వరూపులైన ఆ పండితులు ఏమన్నారు, హరి సమర్పణముగా చెయ్యరా దానము, అది ఉత్తమము అన్నారు. అది చాలా ఉత్తమమైన దానం అని చెప్పారు. దాన భోగ వినాశశ్చ రాయః స్వర్గతయస్త్రిధ. ధనదానం చేసేవాళ్ళు ఉన్నారే, అటువంటి వాడు ధనదానం చేసిన తర్వాత ఎంత దానం చేస్తే దానికి అన్ని వేల రెట్ల ఫలితం పొంది, ఆ దానానంతరం దాన ఫలితం క్షీణించాక తిరిగి వాళ్ళు జన్మెత్తుతూ ఉంటారు. వస్తువులు దానం చేసేవాళ్ళు ఆ వస్తువుల యొక్క స్థాయిని బట్టి, వస్తువుల యొక్క ఉపకారాన్ని బట్టి పుస్తక దానం ఉత్తమోత్తమైన దానం, కంటండం కమండలం ఇవన్నీ ఉత్తమోత్తమైన దానాలు, చలికాలంలో కప్పుకోవడానికి ఇచ్చే దుప్పట్లు ఉత్తమమైన దానాలు, గోచిగుడ్డలకి పనికొచ్చేటటువంటి చిన్న చిన్న వస్త్రాలు, ఇవాళ నుండి రేపు పోయేటటువంటి గుడ్డలు అధమ దానాలు. ఇక తాత్కాలికంగా పనికొచ్చేటటువంటి పళ్ళు ఇలాంటివి ఉన్నాయే, ఇవి మధ్యమ దానాలు. ఈ దానాలు వారి వారికి ఐశ్వర్య కారణాలు అవుతాయి. వీటిని మించిన ఉత్తమమైన దానాలు దేవాలయ నిర్మాణాలు, చెరువులు తవ్వించడం, గోవులు దానం ఇవ్వడం, గృహదానం, భూమిదానం, ఇవన్నీ ఉత్తమం. ఈ విషయంలో నీకు ఒక విశేషం చెబుతున్నాను నేను. భూమి మీదకి గంగానదిని తీసుకొచ్చి గంగానదిలో స్నానం చేసి బ్రహ్మదేవుడి యొక్క వాక్కు వల్ల ఆ గంగానదికి తన పేరు మీదుగా భాగీరథి అనే పేరుని ప్రసాదించిన మహానుభావుడు భగీరథుడు సగర వంశంలో జన్మించాడు. ఆయనకి యమధర్మరాజుకి మధ్యలో జరిగిన సంభాషణ నీకు చెబుతా. భగీరథస్య ధర్మస్య సంవాదం పుణ్యకారకం ఆసీత్ భగీరథో రాజా సగరాన్వయ సంభవః శశాస పృథివీ మేధాం సత్తత్వేపాం ససాగరాం. సర్వధర్మరతో నిత్యం సత్యసంధ ప్రతాపవాన్. భగీరథునికి ధర్మదేవత యమధర్మరాజుకి జరిగిన సంవాదం పరమ పుణ్యకారకం. ఇది వింటే చచ్చాక నరకం చూడవాడు, 100 రూపాయలు పొరపాటున వాడు నరకంకేసి వెళ్ళట. ఆ నరకం భోగించకుండా నరకం పైనుంచి వెళ్ళిపోతాడు అనమాట విమానం మీద. ఈ భయంకరమైన నరక లోకపు కష్టాలు వాడు అనుభవించడు. ఆ విధంగా పైనుంచి తీసుకెళ్లే ఆ పరమ పవిత్రమైన పుణ్యకారకమైనది. అలాగని మిగతా కార్యక్రమాలని మానేయమని కాదు ఏం దారి అండి. భగీరథుడు అనేటటువంటి రాజు సగర వంశంలో జన్మించాడు, బ్రహ్మ ఆశీస్సులు పొందాడు. తిరిగి తన తాతగారి యొక్క రాజ్యానికి వెళ్ళి అయోధ్య నగరాన్ని పరిపాలిస్తున్నాడు. ఈ భూమండలం సప్త ద్వీపాలతో సప్త సముద్రాలతో పరివేష్టితమైన భూమండలాన్ని ఒక్కడేలాడు, ధర్మంగా పాలించాడు. ధర్మరథుడు, సత్యసంధుడు, ప్రతాపవంతుడు, అన్నిటికి మించి ధర్మబలం ఉన్నవాడు, కందర్ప సదృశ్వరూపే రూపంలో మన్మధుడు లాంటి వాడు, విచక్షణ జ్ఞానం కలిగిన వాడు, అన్ని సంపదలు ఉన్నాయి. ధైర్యే ధర్మే ధర్మ సమో నృప, ధైర్యంలో ధర్మంలో ధర్మరాజుతో సమానుడు. యమధర్మరాజు అంత ధర్మాత్ముడు ఎవడుంటాడు ఈ సృష్టిలో? సమవర్తి ఆయన. అందరి ఎడలా సమానంగా ఉండే యమధర్మరాజు అంత ధర్మాత్ముడు ఆయన. సర్వలక్షణ సంపన్న సర్వశాస్త్రార్థ పారగ సర్వ సంపత్ సమాయుక్త సర్వానందకరో ముని. ఆదిత్య ప్రయతో నిత్యం వాసుదేవార్చనే రథ పరాక్రమీ గుణనిధిర్మైత్ర కారుణిక సుధీ. అన్ని శుభలక్షణాలు ఉన్నాయి. సమస్త శాస్త్రాలు అర్థాలు అన్నిటిలో ఆరితేరాడు. ఆనందం కలుగుతుందట ఆయన చూస్తే. ఇంటికి వచ్చిన వాడికి ఆతిథ్యం ఇచ్చి తీరతట ఆయన. వాసుదేవుణ్ణి అర్చించేవాడు నిత్యం, పరాక్రమవంతుడు, గుణనిధి, అందరితో మైత్రి. ఆయనకుండేది కరుణాస్వరూపుడు, బుద్ధిబలం జ్ఞానం కలిగిన వాడు ఆయన. అటువంటి ఆ మహారాజు గంగానదిని తీసుకొచ్చిన తర్వాత 10,000 సంవత్సరాలు రాజ్యం పాలించాడు. అటువంటి ఆ మహారాజు పేరు చెబితే భూలోకంలో ఉండే వాళ్ళకి ఎలాగో ఆనందం కలిగింది, స్వర్గలోకంలో ఉన్న ఇంద్రాది దేవతలకు కూడా అతని పేరు ఆనందం కలిగించిందట. ఎక్కడైనా ఇద్దరు కలిస్తే ఎవడు ధర్మాత్ముడు? భగీరథుడు ధర్మాత్ముడు అంటాం మొదలెట్టారంత. ఇలా ఆనోట వెళ్ళింది. చెట్టగా మంచి రెండు కూడా చెప్పుకుంటారుగా, కానీ కొంచెం మంచిగా ఎక్కువ కాలం పడుతుంది, చెట్ట తొందరగా వెళ్ళిపోతుంది. చెట్ట అనుకోండి, అదిగో పులెట్టి ఇదిగో తోక, కానీ మంచి కొంచెం ఎక్కువ కాలం పడుతుంది. యమధర్మరాజు దగ్గరికి చాలా కాలం తర్వాత ఇతను గొప్పతనం వెళ్ళిందట. ఏతాదృశంతం రాజానం దృష్టో భగీరథం ధర్మరాజ ద్విజశ్రేష్ఠ కదాచిత్ ద్రష్టుమాగత. అలా ఆనోట యమధర్మరాజు గారు ఒకనాడు కొలుగులు ఉండగా ఎవరో వెళ్ళారు. వెళ్ళి ధర్మాత్ముడు అన్నారట. ఎవరు బాబు ధర్మాత్ముడు అన్నాడు యమధర్మరాజు గారు. ముమ్మాటికి ధర్మాత్ముడు ఒకడే, భూమండలం మొత్తం కంచుకాగడా పెట్టి వెతికినా అంత గొప్పవాడు లేడు భగీరథ మహారాజు గారు అనగానే యమధర్మరాజుకు ఆశ్చర్యం కలిగిందట. రాజ్యాన్ని పాలించేవాడు ధర్మాత్ముడు ఎలా ఉంటాడు? ఎప్పుడోకప్పుడు తప్పుడు పనులు చేయాల్సి ఉంటుంది కదా, తెలుసో తెలియకో తప్పు చెయ్యని వాడిని కూడా శిక్షించాల్సి వస్తుంది. అంచేత ఈ రాజ్యపాలకుడైన మహారాజు ఇంత ధర్మాత్ముడా అని దివ్య దృష్టితో చూస్తే ధర్మాత్ముడని భగీరథుడు తెలియదు. తన ధర్మం వల్ల అసలు లోకంలో అధర్మమే లేకుండా చేసేసాడు ఆయన. భలే ఉందిరా అనుకున్నాడు ఆయన. యమధర్మరాజు గారి యొక్క డోర్ క్లోజ్ చేసేసారట. యమధర్మరాజు గారి దగ్గర ఎవరు వెళ్ళల్లా, ఎందుకని అసలు ఒక్కడూ తప్పుడు పనులు చేసేవాడు లేరు, అందరూ ధర్మాత్ములే. ఇంక యమధర్మరాజు గారి దగ్గరికి కడతారు? ఇప్పుడు డాక్టర్ గారు ఒక ఆయన దగ్గరికి వెళ్ళాము అవసరమై, ఏదో గొప్ప కార్యక్రమానికి చందా కోసం, నేను కాదునండి ఎవరో. తేరా వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు అన్నారు, ఏడండి పేషెంట్ లేరండి, ఏమిస్తాం చందా అంటాడు ఆయన. ఎంత కష్టంగా ఉందండి మాకు, ఏంటో ఈ మధ్యన పేషెంట్లు లేకుండా మీరు ఎవరికి అనారోగ్యాలు లేవు, రోజు గుళ్ళోకి వెళ్ళి ఒక్కుంటున్నట్ట ఆసుపత్రికి కలకల్లాడాలని. ఎవడి బాధ వాడిది, డాక్టర్లు అలా కోరుకోకూడదు. అది అయితే వాళ్ళ వృత్తి ధర్మం. అది యమధర్మరాజు కూడా ఎప్పుడు నా యమలోకం కిటకిటలాడిపోవాలి కష్టపరుస్తూ అని కోరుకోకూడదు. ఆయన పరిస్థితి అలా ఉంది, అసలు ఎవడూ లేరు యమలోకం, లేదో పాత వాళ్ళు తప్ప కొత్తగా ఎవడూ రావడల్లా. ఓహోహోహో, ఇంతటికి మూలకారకుడు భగీరథుడు, ఆయన పరిపాలిస్తే ఇక నా యమలోకం కడకళ్ళాడదనుకున్నాడు ఆయన. అందుకని స్వయంగా చూడటం కోసం భూలోకానికి వచ్చాడు, ఒక బ్రాహ్మణ వేషం ధరించి చూడటానికి. రాగానే మారు వేషంలో బ్రాహ్మణ వేషంలో ఉన్నాడు కదా, కానీ సమాగతం ధర్మరాజం అర్హయామాస భూపతి, యమధర్మరాజు గారు వచ్చారా రండి అని తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఆయనకి మత్తు అయింది. ఈ మారు వేషాలు అంటే మన సినిమాల్లో మారు వేషాలు వేస్తారు, వాడు దుర్మార్గుడు కాదు మనకు తెలుస్తుంది, అక్కినే నాగేశ్వరం వేషం పెట్టుకున్నాడని మనకు తెలియదా, కానీ ఆ పక్క వాళ్ళకి తెలియదు కర్మ. అలాగా యమధర్మరాజు గారు అంతటి వాడు మారు వేషంలో వచ్చినా ఈయనకి తెలిసిపోయింది, కారణం ఈయన అంత ధర్మాత్ముడు కనుక. రెండు యమధర్మరాజు గారు కనుకనే కొంచెం యమధర్మరాజుకి ఆశ్చర్యం కలిగింది, వీడు ధర్మాత్ముడు రా ధర్మఫలం కలిగిన వాడని కనిపెట్టి కూర్చున్నాడు. ఆయన కాళ్ళు కడిగాడు, యమధర్మరాజు గారి కాళ్ళు కడిగి ఆ నీళ్ళు ఎత్తు మీద చల్లుకున్నాడు. ఆ తర్వాత ధర్మరాజు గారిని దగ్గర చేరి నమస్కరించి కుశల ప్రశ్నలు అడుగుతూ ఉంటే ధర్మరాజు ఇలా అన్నట్ట, రాజం ధర్మ విధాం శ్రేష్ఠ ప్రసిద్ధోసి జగత్ త్రయే ధర్మరాజోత కీర్తిల్తే శ్రుత్వా త్వాం ద్రష్టుమాగత. ఓ మహారాజా, ఇంకేం నువ్వు బాగున్నావు, ఇవేం అడగల, ఎందుకు అనవసరం చప్పదొడ్డు ప్రశ్నలు, ఎంత ధర్మాత్ముడి బాగున్నావు అని అడగడం ఏంటి అసహ్యంగా. అందుకని ఇవి సరాసరి మాటల్లో గడిపోయాట, రాజా నీ ధర్మం నీ గొప్పతనం జగత్రయే ప్రసిద్ధ అసి, మూడు లోకాల్లో నువ్వు ప్రసిద్ధికెక్కింది, ఏ లోకంలోకి వెళ్ళినా నీ గొప్పతనమేనయ్యా. ధర్మరాజు అయిన నేను కూడా నీ కీర్తి విని స్వయంగా చూడటానికి వచ్చాను, నీలాంటి గొప్పవాడిని దర్శనం చేసుకుందామని వచ్చాను అన్నట్టు ధర్మరాజు. ఎందుకని, నువ్వు ఎలాగో నాగేశ్వరరావుగా, నీ ఆయుష్కాలం తీరాక మా లోకం పైనుంచి వెళ్ళిపోతావు, విజిట్ చేయవు అని చెప్పి ఈలోపు నేనే విజిట్ చేయాలని నా విజిటింగ్ కార్డు లేకుండా వచ్చాను, నువ్వు నన్ను కనిపెట్టు ధర్మాత్ముడివి ఆసనం ఇచ్చావు, నిన్ను చూచి మాట్లాడదామని వచ్చాను. ఆహా ఎంత ఆనందంగా ఉందో తెలుసా, నన్ను మెప్పించగలిగేంత ధర్మాత్ముడు ఈ సృష్టిలో లభించడం చాలా కష్టం, అంత కఠినం ధర్మం విషయంలో నేను. కానీ సన్మార్గ నిరతం సత్యం సర్వభూతహితే రతం ద్రష్టుమిచ్చంతి విబుధాః తవోత్కృష్ట గుణప్రియ. మంచి మార్గంలో సన్మార్గంలో ఉండేవాణ్ణి, ఎప్పుడూ ఉండేవాణ్ణి, సర్వ ప్రాణులకు హితం చేకూర్చేవాణ్ణి, నిన్ను చూడాలి అని దేవతలు ఎక్కడెక్కడి వాళ్ళు అనుకుంటున్నారు, ఇక నేననుకోవడంలో ఆశ్చర్యమేముంది. అందుకే నేను నిన్ను నీ గుణాలు విని ఆకర్షింపబడి వచ్చాను, నీ కీర్తి నీ సంపద అన్నీ నీ ధర్మం వల్ల వచ్చినవి, నీ గుణ సంపదలకి దేవతలు కూడా పొంగిపోతున్నారు. అహో రాజన్, ఎంత పొగుడుతున్నాడు యమధర్మరాజు గారు, ఆశ్చర్యం చూడండి మరి, అంత పొగడవలసిన అవసరం లేదు, కానీ ఒకటి రెండు సార్లు పొగుడుతున్నాడు. అహో రాజన్ మహాభాగ శోభనం చరితం తవ, ఓ రాజా నీ శుభప్రదమైన చరిత్రం ఎంత గొప్పదయ్యా, నీ చరిత్రే చరిత్ర, హిస్టరీ అంటే నీది. భూలోకం ఎంతసేపు, కృష్ణదేవరాయలు 1509 నుంచి 29 వరకు పాలించారు, బ్రిటిష్ వాళ్ళు వచ్చి బాబరు ఏమిటి ఇది, అక్బరు బాబరు ఏడి దిక్కుమాల వాళ్ళు భూమండలం అంతా తగలేశారు, వీళ్ళ గురించి చదువుకోవడమా, మహాపాపం. అది కాదు, చరిత్ర అంటే నీది పరమ పవిత్రమైన శుభ చరిత్ర. సర్వభూత హితత్వాది మాతృశామపి దుర్లభం, సమస్త ప్రాణులకు ఆనందం శుభం కలిగించే నీ గుణం ఇంకెవడికి లభించదు అని ధర్మరాజు గారు అనగానే అసలు ఏం పట్టించుకోలే, చిరునవ్వు నవ్వాడు, హరి హరి అనుకున్నట్టు. మళ్ళీ ఈ అహంకారం రాకూడదు, అందుకని నన్ను నన్ను పొగుడుతున్నారు అనుకోకుండా హరి సమర్పణం. అంటే నేనే వంటి చేయడానికి అనుకున్నాడు ఆయన, ఇదంతా హరి, నన్ను ఆవహించిన హరి చేసుకుంటున్నాడు, ఆయన ఎలా నడిపితే అలా నడుపుతున్నాడు. అందుకని ధర్మరాజుకి ప్రణిపత్య భగీరథ నమస్కారం చేశాడు. అంత వినయంగా ఉన్నాడు ఆయన. ప్రోవాచ వినయా విష్ట సంహృష్ట శ్లక్షణయా గిరా, వినయంగా ఆ మహానుభావుడితోటి మంచి మాటలతో మృదుమధుర కంఠస్వరంతో ఇలా అన్నట్ట భగీరథుడు. ఇంత ధర్మాత్ముడు అని యమధర్మరాజు పొగిడాక ఇంత సర్టిఫికెట్ వచ్చాక నాకేం కావాలని ఊరుకోవాలిగా. అలా ఊరుకుంటే ఆయన భగీరథుడు అవడు, మళ్ళీ మనలాంటి వాడు అయిపోతాడు. ఏమన్నాడు, భగవన్ సర్వధర్మజ్ఞ సమదర్శిన్ సురేశ్వర కృపయా పరయా విష్ట యత్పృచ్ఛామి వదసతత్తు ధర్మాః కీదృక్విధా ప్రోక్తా కే లోకా ధర్మశాలినాం కియత్యో యాతనాః ప్రోక్తాః కేషాం తా పరికీర్తితాః. ఓ భగవంతుడా, సమస్త ధర్మములు తెలిసినవాడా, సమదర్శి, అందరినీ సమానంగా చూస్తాడు, పక్షపాతం లేదట. పద్మాకర్ గారికి ఓ 10 ఏళ్ళు ఆయుర్దాయుద్ధం, సత్యనారాయణ ముందు తీసుకుపోదాం, ఇలాంటి ఉండవు. అంతా కాయలను తీరితే అందరినీ సమానమే. ఇంకక్కడ లంచాలు లేవు, పొగడతలు లేవు, ఇంకోటి లేవు, మీరు ఏమనండి, టైం వచ్చిందంటే మీకు పోతాడు. వాడు ఎవడం అనమండి, అంతటి సమవర్తివి, కఠిన ధర్మంతో ఉంటావు. అటువంటి నిన్ను ప్రశ్నిస్తాను, దయతో నా సమాధానం చెప్పు. అసలు ధర్మములు అంటే ఏమిటి, ఎలా ఉంటాయి, నేను చేసే దోషాలు ఏమైనా ఉన్నాయా, ఇప్పుడు నేను నడుచుకునేవి ధర్మాలా అధర్మాలో నాకు తెలియదు, నువ్వు ఇంతవాడు అయ్యారని పొగిడితే ఇంక ఈయన ఏమంటాడు చూడండి, ధర్మాలు నాకు తెలియజెప్పు అంటున్నట్ట. అదే మహాత్ముల యొక్క లక్షణం. అన్నీ తెలిసిన పండితులు వీరు చాలా మంది ఉన్నారు, అయినా మరి వినడానికి రావడంలా, మళ్ళీ ప్రపంచమంతా తీర్థయాత్రలు చేసినా మళ్ళీ వచ్చి ఇక్కడ కూర్చోవడంలా, అది గొప్పతనం. భగీరథుడు లాంటి వాడు అనమాట మీరు, నేను యమధర్మరాజు లాంటి వాడిని మాత్రం కాసేపు అనుకోకండి, మరి అంత వాళ్ళు బయటికి వెళ్ళగలమా. అంచేత మొత్తం మీద అన్నీ తెలిసినటువంటి వాళ్ళు మళ్ళీ వినాలని కోరుకుంటున్నాడు ఆ మహానుభావుడు. ధర్మశాలు లేనటువంటి వాళ్ళు ఏం వినాలి, ఏమి ఆచరించాలి, ఎలా ఉండాలి, అసలు ఏ పాపం చేస్తే ఏ యాతన పొందుతాం, ఇవన్నీ విశేషాలు పూర్తిగా వినాలి. ఇది నా భవిష్యత్ తరాల వాళ్ళకి తెలియాలి, అది దృష్టి ఆయన. ధర్మ రహస్యాలు తెలియని యమధర్మరాజు గారు అన్నాడు కదా, సాధు సాధు మహాబుద్ధే మతిస్తే విమలోర్జిత ధర్మాధర్మాన్ ప్రవక్ష్యామి తత్వతశ్రుడు భక్తిత శభాష మహారాజా. నీ బుద్ధి నిజంగా విమలం, ఇంత స్తుతించాక ఇంకోటి ఎవడైనా అయితే ఆయన మేసం వేసుకుని నేను నిజంగా గొప్పవాడిని కాబట్టి నువ్వు వచ్చావంటాడు నన్ను వలా అల్లా. అంచేత నీకు ధర్మాధర్మాలు పూర్తిగా వివరిస్తున్నాను, నీ వంకతో లోకమంతా దీనిని వినుగాక తరించుగాక. భక్తిగా విను, ధర్మములు చాలా రకాలు, ఇందులో సూక్ష్మ ధర్మాలు, సూక్ష్మ తర ధర్మాలు, సూక్ష్మ తన ధర్మాలు ఉన్నాయి. సంవత్సరాల పాటు విన్నా తరగని ధర్మాలు క్లుప్తంగా కొన్ని చెబుతాను, అవన్నీ పాటించలేము చెయ్యలేము, అవన్నీ వింటే ముందు ఒడికెత్తి పారిపోతాం. అందుకే కనీసం వినండి బాబు అన్నాడు ఆయన, అన్ని ఎక్కడ పాటిస్తాం మనం. అందులో కొన్నింటిని ధర్మాధర్మాలు ఊరికి అలా నిర్దేశిస్తాం. వృత్తిదానం ద్విజానం వై మహాపుణ్యం ప్రకీర్తితం తథైవాధ్యాత్మ విదుష దత్తం భవతి చాక్షయం కుటుంబినం వా శాస్త్రజ్ఞం శ్రోత్రియం వా గుణాన్వితం యో దత్వా స్థాపయేద్ వృత్తిం తస్య పుణ్యఫలం శృణు మాతృతః పితృతశ్చైవ ద్విజః కోటి కులాన్వితః నిర్వింశ విష్ణుభవనం కల్పం తత్రైవ మోదతే. సంక్షేపంగా చెప్పేటటువంటి ధర్మాలు పుణ్యప్రదాలు. అదేమిటి అంటే ముందు దానాల విశేషం కొన్ని చెబుతున్నాను. ఆధ్యాత్మ తత్వవేత్తలు, పండితులు జ్ఞానులకిచ్చే దానం స్వల్పమైన మహాపుణ్యం ప్రకీర్తితం. అటువంటి పండితులకి ఇచ్చే ఇంత దానం అంత దానం కింద ఫలిస్తుంది. కుటుంబంతో ఉన్నవాడు, సంసారంతో ఉన్నవాడు, వాడు ఎటువంటి వాడు అయి ఉండాలి? కుటుంబంతో ఉండాలి. కుటుంబినం, కుటుంబంతో ఉన్న అందరికీ దానం చేస్తే ఫలితమా? శాస్త్రజ్ఞం, శాస్త్ర పండితుడయి ఉండాలి వాడు. శ్రోత్రియం, బ్రాహ్మణుడయి ఉండాలి. గుణాన్వితం, నిరంతరం హరి శివ ఆది దేవుళ్ళ యందు భేదభావం లేని గుణం గలవాడే. విష్ణువు యొక్క ముద్ర వేసుకున్నాం గనక శివాలయానికి వెళితే నువ్వు పనికిరావు, నువ్వు నరకానికి వెడతావని బెదిరించే వాళ్ళు ఉన్నారే, వీళ్ళకి దానం చేస్తే పాపం. నువ్వు శివాలయానికి వెళ్ళేవాడు, విష్ణువాలయానికి వెడితే నరకానికి వెడతావని చెప్పేవాళ్ళు ఉన్నారే, వాళ్ళకి దానం చేస్తే మహాపాపం. శివ కేశవాది భేదాలతో కొట్టుకుతొచ్చేవాళ్ళు ఉన్నారే, వాడు పనికిరారు. ఈ విధంగా కుటుంబంతో కూడి జ్ఞానం కలిగి భేదభావం లేనటువంటి గుణం కలిగినటువంటి వాడికి యో దత్వా, వాడి కుటుంబ పోషణ కోసం ఏమిచ్చినా తస్య పుణ్య ఫలం అవసరుడు, వాడికి వచ్చే పుణ్య ఫలితం చెబుతున్నా విను. మాతృత పితృతశ్చైవ కోటి కులాంగత, ఇటు ఇటు కూడా కోటి కులములు తల్లిదండ్రులతో సహితంగా వాళ్ళు మోక్షం పొందుతారు. వీడు చచ్చాక అలాంటి దానం చేసిన వాడు నిర్విశ్య విష్ణు భవనం వైకుంఠానికి వెడతాడు. కల్పం తత్రైవ మోదతే, ఒక కల్పం, శ్వేతవరాహ కల్పం అంటాం దీనిని. ఇలాంటి కల్పాలు చాలా ఉన్నాయి, పద్మకల్పం, బ్రహ్మకల్పం. ఒక కల్పకాలం వాడు వైకుంఠంలో తత్రైవ మోదతే, ఆనందంగా జీవిస్తాడట కల్పకాలం, అంత ఫలితం ఇస్తుంది. ఇంకా భూమి దానం చేస్తే అటువంటి పుణ్యాత్మునికి భూమేర్ గణ్యంతే వృష్టి వింధవ, ఆ భూమి దానం చేశాడు ఒక గజం, ఆ గజములో ఎన్ని రేణువులున్నాయో భూమి యొక్క ధూళిగణాలు అన్ని సంవత్సరాల పాటు వాడు వైకుంఠ ప్రాప్తి పొందుతాడు. నగణ్యంతే విధాత్రాపి బ్రహ్మ వృత్తి ఫలానివై, అటువంటి బ్రాహ్మణోత్తమునికి ఇచ్చిన భూదాన ఫలితం విధాత్రాపి, బ్రహ్మ కూడా లెక్క పెట్టలేడంటే ఇంక మామూలు వేడని లెక్క పెడతాడు, అది భూమిదానం యొక్క ఫలితం. సమస్త దేవతారూపో బ్రాహ్మణ పరికీర్తిత జీవనం వదతస్తస్య సపుణ్యం గదితం క్షమ. అటువంటి శాస్త్రజ్ఞానం కలిగిన పండితుడున్నాడే ఆ బ్రాహ్మణుడు, సమస్త దేవతా స్వరూపుడు, వాడు జీవితాంతం బతకడానికి జీవనం దాతస్తస్య, వాడి జీవితం అంతా గడపడానికి ఎంత ధనం అవసరమో అంత ధనం ఇచ్చామనుకోండి, అటువంటి వాడి యొక్క పుణ్యం కహ గణితం క్షమ, ఎవడ లెక్క పెట్టగలడు? ఒక వ్యక్తి జీవించడానికి అన్నం తినడానికి ఎంత ఖర్చు అవుతుందో అంత ఖర్చుని కనుక ఫిక్స్డ్ డిపాజిట్ చేసి వాడికి ఇస్తే అటువంటి వాడి యొక్క ఫలితాన్ని లెక్క పెట్టడానికి ఆ పుణ్యాన్ని బ్రహ్మ కాదు వేయి తలకాయలు కలిగిన ఆదిశేషుడు కూడా లెక్క పెట్టలేడు. యో విప్రహితకృన్ నిత్యం స సర్వాన్ కృతవాన్ మఖాన్ సస్రాత సర్వతీర్థేషు తప్తం తేనాఖిలం తపగా. అటువంటి పండితునికి ఏ రకమైన ఉపకారం చేస్తే బాగుంటుందా, ఎప్పుడు వీలుంటే అప్పుడు ఎంతో కొంత దానం చేద్దామా అని ఎదురు చూసేవాడు ఉంటాడే వాడట, సస్నాత సర్వతీర్థేషు, మొత్తం భూమండలంలో ఎన్ని తీర్థాలు ఉన్నాయో అన్నిట్లో స్నానం చేస్తే వచ్చే ఫలితం వస్తుంది. తేన అఖిలం తపః, అన్ని తపస్సులు చేసిన ఫలితం వస్తుంది. తర్వాత యజ్ఞాలు చేసిన ఫలితం వస్తుంది. ఇక తాను చెయ్యలేకపోయే ఉండేవాడు ఉంటాడు, కొంతమంది దానం చేయలేరట, ఇదో ఫలానా వాడు మంచివాడు చెయ్యండి చెయ్యండి అని చెబుతారు చూసారా, ఇలా ప్రేరేపించేవాడు జీవనం ప్రేరయేత్పరం, దానం చేయమని ఇతరులను ప్రేరేపించేవాడు కూడా తత్ఫల మాప్నోతి, ఇచ్చిన వాడికి వచ్చే ఫలితం వాడికి వస్తుందట. అందుకే పెట్టలేకపోయినా పెట్టే అమ్మని చూపించమన్నారు పూర్వం మన పెద్దలు, ఏం తెలివి తక్కువగా చెప్పరా, ఇప్పుడు అందరూ పక్క అమ్మనే చూపిస్తున్నారు, పెట్టగలిగే శక్తి ఉన్నా పక్క పక్క పొరపాటు పెట్టడం మానేశారు, ఈ ఒక్కడే పట్టుకున్నారు చేయడానికి పాపం అర్హత శక్తి లేని వాడికి చెప్పారు, ఏం లేవు ఇంట్లో పాపం చేయలేము, అప్పుడు పక్క వాడిని చూపించాలి, అంతే తప్ప 24 గంటలు పక్కవాడి నేను దూరేయడం. తడాగంకారయ్యేద్యస్తు స్వయమేవా పరేణవ భక్తుం తత్పుణ్యమసంఖ్యానం నాలం వర్షశతాయుషాక. ఇక తటాకం అంటే చెరువు తవ్వించినటువంటి వాడు ఉన్నాడే, ఆ చెరువు నిర్మించేటటువంటి వాడు నిర్మించాలనే సంకల్పంతో తవ్వించడం మొదలు పెట్టడంతో వాడి పాపాలన్నీ మట్టిలో కలిసిపోతాయి, సందేహం లేదు. ఇక్కడ నుంచి ఈ చెరువులు, నూతులు, బావులు ఇలాంటి వాటి విశేషాలు అత్యద్భుతమైనవి. ఇది ఈ ఘట్టం చాలా పవిత్రంగా చెప్పారు చివరి యమధర్మరాజు చెప్పిన ఘట్టం.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.